తెలియవాళ్ళ గురించి చెబుతున్నాను. ప్రతి వ్యక్తిలో రెండు కోణాలు ఉంటాయి, జ్ఞానమును అజ్ఞానమును ఒక్క పోటుతో వేరు చేయనది ఉలూఖలము, దానికి అందుకు పేరు వచ్చింది. మీరు బాగా రోట్లో వేసి రాకలితో బాధ్యే కదా నాలుగు దెబ్బలు తగిలితే అప్పుడు ధాన్యం గింజ పైన ఉన్న చెత్త పోతోంది, లోపల ఉన్నటువంటి బియ్యపు గింజ మిగులుతోంది. అందుకే గురువులు ఏం చేస్తారు, కఠినమైన సాధన చేయించి అవసరమైతే దెబ్బలు కొట్టి తిట్టి ఇప్పటి మాటలో చెప్పాలంటే మనిషికి జ్ఞానాన్ని ఇస్తారు, తద్వారా అజ్ఞానం అనే ఓకని రోకలి దెబ్బతో కొట్టినట్టుగా తొలగించి జ్ఞానం ఇవ్వాలి. అందుకే శంకరాచార్యుల వంటి వారు శిష్యులకి ఎన్ని కఠిన పరీక్షలు పెట్టారంటే గురువులు ఎప్పుడూ కఠిన పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలో నెగ్గితే అప్పుడు వాడు జ్ఞాని అవుతాడు, అజ్ఞానం తొలగిపోతుంది. కాబట్టి పుట్టుకతో మనందరం ధాన్యం గింజలం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ధాన్యం గింజగా ఉన్నవాడు బియ్యం అవ్వాలి, పైన పొట్టు పోవాలి. అలా చేసేదానికి ఉలూఖలము, దానికి కావలసింది ఏమిటనమాట, ముందు అసలంటూ ఆ ఉలూఖలమును తెచ్చుకోవడం, దాన్ని పట్టుకోవడం. ముందు దాన్ని రోటిని పట్టుకుంటే ఆ తర్వాత ఆ రోటి ద్వారా విముక్తి అనేది వస్తుంది. ఎవడైనా జీవితంలో తెలుసో తెలియకో కొన్ని కర్మలు చేసి ఆ కర్మలకి కట్టుబడి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టి ఇందులోనే నానా యాతన పడుతూ ఉంటే అలా పడుతున్నటువంటి వాడు జీవితంలో ఒకసారైనా పరమాత్మని రక్షించు బాబోయే అని వేడుకుంటే అప్పుడు ఆయన వస్తాడు. వచ్చి తన ఎంతట తానే ప్రేమ అనే పాశమునకు లొంగుతాడు. మన ఇంట్లో మనల్ని రక్షించాలంటే ముందు ఆయన రావాలి. రావాలంటే ఎలా పడితే అలా రాలేడు. ప్రేమ పాశము తప్ప భగవంతుణ్ణి ఇంటిలోకి తీసుకొచ్చేది మరొకట్లేదు. అందుకే అన్నిటికంటే భక్తి గొప్పది. యశోదానందుడు భక్తులు, ఆ భక్తి పాశం వల్ల వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు. ఆ భక్తి అనే తాడుతోటి ఇప్పుడు ఆవిడ ఉలూఖలానికి రోటికి కట్టింది. అలా కట్టగానే ఆవిడకి అప్పటి వరకు ఉన్న ఆవరణ దోషం తొలగించాలి. ఆవిడకే కాదు ఇంకో ఇద్దరికి తొలగించబోతున్నాడు ఆయన. అందువల్ల ఉలూఖలమునకు బంధింపబడుట అనగా సంసారం అనేటటువంటి దానిలో ప్రవేశించి ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియలేనటువంటి వాళ్ళని తనయంత తాను ప్రేమతో చేరి పట్టుకుని వారిని జ్ఞానుల్ని చేసి అజ్ఞానమనే ఓకని ఎగరగట్టి ఆ తర్వాత వాళ్ళని శాశ్వత కైవల్యానికి పంపుట అని అంతరార్థమని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పుకున్న మాట శివసాగర్లో చాలా అపూర్వంగా రాశారు దీనిని. అందుకే ఇప్పుడు ఆ తల్లి కట్టేటప్పుడు స్తంభాలు ఉన్నాయి పక్కన, స్తంభానికి కట్టలేదు. చూడండి, ఆవిడని రోలికే కట్టుబడేలా చేశాడు ఆయన. తద్వారా ఆ ఊక తొలగించినట్టుగా ఆవిడలో ఉన్న మమకారం అనే పాశం తొలగించాలి. ఇంకా ఇద్దరు మహానుభావులకి శాప విముక్తి కలగజేయాలి. ఇప్పుడు ఆవిడ తీసుకెళ్లి రోటికి కట్టింది. కట్టాలంటే తాడు తెచ్చింది, పెద్ద తాడు. పశువుల కాపర్లు కాబట్టి ఇంట్లో చాలా తాళ్ళున్నాయి. ఓ పెద్ద తాడు పట్టుకొచ్చి ఆ పొట్ట కట్టబోతే రెండు అంగుళాలు తగ్గిందిట. ఏమిటా రెండు అంగుళాలు అంటే, అదే ఒకటి జీవుడు, మరొకటి పరమాత్మ. సరిగ్గా జీవుణ్ణి పరమాత్మతో సంధించాలంటే ఈ రెండు కలవాలి. అనగా జీవుడు సంపూర్ణంగా పరమాత్మలో లీనమవ్వాలి. అలా కాకుండా అహంకరించినంతకాలం జీవుడు జీవుడే, పరమాత్మ పరమాత్మే. ఈ రెండు కలవాలంటే ముందు అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఈవిడ దగ్గర ఇంకా అహంకారం ఉన్నది, నేను తల్లిని కట్టగలను కట్టగలను నేను అనే భావన ఉన్నది. అది ఉండడం వల్ల సరిగ్గా రెండు అంగుళాలు తక్కువ వచ్చింది. ఆ జీవాత్మ పరమాత్మలకు సంబంధించి ఒక అంగుళం జీవుడు, ఒక అంగుళం పరమాత్మ. అవి అతుక్కోవు. అతుక్కోవాలంటే మనలో ఉన్న అహంకారం విడవాలి. ఆవిడ విడవలేదు. అందుకే ఎంత ప్రయత్నించినా తాడుతో కడదామంటే రెండు అంగుళాలు తగ్గింది. మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో తాడు తెచ్చింది, దీనికి ఉడేసింది. మళ్ళీ ప్రయత్నించింది, రెండు అంగుళాలే తగ్గాయి. ఇక్కడే మళ్ళీ మనకు అనుమానం, ఈవిడ లోపలికి వెళ్ళి తాడు పట్టుకొచ్చే సమయంలో ఈయన పారిపోలేదానని. కావాలని దొరికాడుగా, చూద్దాం మా అమ్మ ఎంతసేపు ప్రయత్నిస్తుందో, కడుతుందా లేదా, అహంకారం వదులుతుందా లేదా. అందుకే ఆయన రోలు దగ్గర నవ్వుతూ అలా ఉండిపోయాడు. ఇదో నువ్వు కదలకు, కదిలేమంటే తనతాను ఇక్కడే ఉండే అని వెళ్ళి మళ్ళీ ఇంకో తాడు తెచ్చింది, మళ్ళీ బంధించింది. అయినా రెండు అంగుళాలు తగ్గింది. తజ్జననిలో గిటంగల రజ్జు పరంపరల గ్రంవరం సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జగట్టన్ వశమే. ఎంత అందమైన పద్యం అండి అది. ఆ తల్లి లోపలికి వెళ్ళింది, వెళ్ళి లోపల ఉన్న తాళ్ళన్నీ పట్టుకొచ్చింది. ఒకట రెండా పశువులు కట్టడం కోసం కొట్టం నిండా అన్ని తాళ్ళే. ఆ తాళ్ళు ఒకదానికొకటి 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 ముడిపెట్టి ఇన్ని తాళ్ళన్నిటినీ కలిపి ఆయన బొజ్జని రజ్జువులతో రోటి కట్టాలని ఎంత ప్రయత్నించినా రెండంగుళాలు తగ్గుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ ప్రయత్నం సఫలీకృతం అవ్వడం లేదు, ఆయన పొట్ట దొరకడంలా కట్టలేకపోతుంది. ఎందుకని, ఆ బొజ్జ మామూలు బొజ్జ, పద్మాకర్ గారి బొజ్జ అయితే టక్కుని దిరిగేసి కట్టేయచ్చు. ఇదేముంది దీని మొహం. అది జగజ్జాలములున్న వజ్జ. ఆ వజ్జలో జగజ్జాలాలు ఉన్నాయి. ఈ సమస్త లోకాలు భువన బ్రహ్మాండములన్నీ ఉన్నాయి. కడుపులో ఇన్ని లోకములు పెట్టుకున్న స్వామివారి పొట్టని ఒక తాడుతో కట్టగలరా? ఆలోచించండి, ఒక్క భూలోకాన్ని కట్టాలంటే ఎంత తాడు కావాలి? అటువంటిది ఇటువంటి ఎన్నో లోకములున్న బొజ్జ పైకల ఇంత బుజ్జి బొజ్జ కింద ఉన్నా ఆ బుజ్జి బొజ్జలో జగజ్జాలాలు ఉన్నాయి. అందువల్ల ఆవిడ ఎంత ప్రయత్నించినా ఈ తాళ్లతో కట్టలేకపోయింది. వెలి లోను మొదలు తుది నడుములు లేక వ్యాపకంపు మనసిన విష్ణున్. ఆయన ఎటువంటి వాడు? ఆది మధ్య అంతం లేనివాడు. ఆయన్ని పట్టుకుని ఇది నీ మొదలు, ఇది నీ తుది, ఇది నీ నడుము అని చెప్పలేము ఎవరం. ఆది మధ్యాంతరహితుడై అంతటా వ్యాపించిన సమస్త లోకాలలోనూ నిండి ఉన్న అపూర్వ చిచ్చక్తి స్వరూపుడైన పరమాత్ముణ్ణి కట్టాలి. కట్టాలంటే ఎవరు కట్టగలరు? అలవడునే కట్ట ప్రణతురాలు కాకున్నాన్. ఎంతో భక్తురాలైతే తప్ప సామాన్యులెవరు ఆయన్ని కట్టలేరు. ఎందుకంటే ఆయన శరీరం అనంతము గనక, సర్వవ్యాపకం గనక. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలతి కావలి చిక్కెన తడులీల తల్లి చేతల్రోల. ఆయన నిరంతరం వేదాలలో తిరుగుతాడు. వేదములు ఆయననే వర్ణిస్తాయి. నిరంతరం వేదములు ఓం సహస్ర శేరషాహ్ పురుష సహస్రాక్ష సహస్రపాతని వర్ణిస్తున్నాయి. అలా వర్ణించే వేదముల పాశములకు దొరకడు ఆయన. సనక సనందనాది యోగులు నిరంతరం మనస్సులో ఓం నమో నారాయణాయ అని ధ్యానం చేస్తూ, యోగ సాధన చేస్తూ విష్ణువుని మనస్సులో నిలబెట్టుకుంటారు. అలాంటి సనక సనందనాదుల హృదయ పద్మములకు దొరకడు. లక్ష్మీదేవి ఆయన భార్య. అటువంటి లక్ష్మీదేవికే దొరకడు ఆయన. కానీ కేవలం తల్లికి మాత్రమే దొరికాడట, కేవలం ప్రేమ వల్ల, లీల వల్ల, తల్లికి తన మీద ఉన్న ప్రేమ వల్ల ఆవిడకి దొరికాడు తప్ప. లేకపోతే ఎవరైనా అసలు తాడు తెచ్చి కట్టగలరా ఆయన్ని? సంగడి దిరిగడి శంభుడు అంగాశ్రయుడైన ఎట్టి సిరియును ఆత్మజుడై ఉప్పొంగడి పద్మజుడును గోపాలాంగన క్రియ కరుణ వడయరఖిలేశ్వరుచేన్. ఎప్పుడూ పక్కనే తిరుగుతాడు శివుడు. ఆ ఇద్దరికీ భేదం లేదు. కావాలని విష్ణువు అలంకార ప్రియుడు అయ్యాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు భోజనం చేయాలంటే ఆ భోజనం చేసే శాల ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించండి. మీరు అన్నం తినడానికి డైనింగ్ రూమ్లో కూర్చున్నారు. అప్పుడు ఆ శాల కనుక శ్మశానంలాగా ఎముకలతో ఉంటే మీరు అన్నం తినగలరా? అంటే పోషకుడు పోషించేవాడు విష్ణువు. పోషణ అంటే ఏమిటి? ఉచ్చస్థితికి తీసుకెళ్ళుట ఆహారశాల వంటిది. ఆహారశాల పవిత్రంగా చక్కగా వెలుగుతున్న అగ్నితో, సువాసనతో, ఘుమఘుమలాడుతున్న పిండి వంటలతో, మంచి వెండి కంచాలతో, బంగారు కంచాలతో, లేకపోతే ఆకులతో ఉంటే తినగలం. అందుకని విష్ణుడు పోషకుడు గనక ఆహ్లాదంగా ఉండడానికి అలంకారంతో ఉన్నాడు. ఇప్పుడు అంతరార్థం అర్థమైందా మీకు? అలంకారం అంటే పోషణ. మీరు ఎప్పుడు భోజనం చేయాలన్నా ముందు ఆ శాల బాగుండాలి. ఓ పక్కన దుర్వాసనతో ఉన్న అంట్లు, మరో పక్కనేమో చీదుకుంటున్నవాడు ఒకడో, ఇవన్నీ ఉన్నాయంటే అన్నం ఏం తింటావు అక్కడ? అందుకని ఇక మీద ఎప్పుడు ఈ ప్రశ్న అడగక్కర్లా. కృష్ణుడు ఎందుకండి అలంకారం చేసుకుంటున్నాడు? ఏ అలంకారం చేసుకోకపోతే ఆయన అందంగా లేడా అని అడగక్కర్లా. ఇందులో అంతరార్థం ఏమిటంటే అది పోషణా స్థలము, ఆహార స్థలము, సుఖంగా ఉండే స్థలం. పడుకునే గది ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. అప్పుడు నిద్ర పడుతుంది. చక్కని మంచం, ఏదో కాస్తో కొస్తో ఏసీయో, లేకపోతే ఏదో నాన్ ఏసీయో, ఏదో ఒకటి మొత్తం మీద. అంతేగాని ఎండలో నానేసి బయట దరిద్రము గడ్డి మీద పడుకోబెడితే ఏం నిద్ర అవుతాం? కాబట్టి నిద్ర, ఆహారము, విహారము, ఇలా కూర్చునేవి, ఇవన్నీ కూడా అలంకారంగా ఉంటే అప్పుడు మనం సుఖంగా ఉండగలుగుతాం. ఇదంతా విష్ణువు. అంటే ఆహార విహారాదులన్నీ విష్ణువు. అలంకారము అంటే సుఖంగా ఉంచుట. అదే శివుడు ఏం చేస్తున్నాడు? శివరూపంలో ఈ చచ్చిపోయిన వాళ్ళందరినీ లయం చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళాక ఎలా ఉండాలి? ఓ శవాన్ని తీసుకెళ్లేవాడు ఒళ్ళంతా నగల వేసుకుని మన అంత చచ్చిపోయాడు అని పెడతాడా? వెళ్ళాడు కదా. అక్కడికి వెళ్ళాక ఈ మొత్తం శవం మీద అంతా తీసేసి గొడ్డేసి ఏడుస్తూ గుండు కొట్టించుకుని ఇంకా అంగవస్త్రం వేసుకుని పెడతాడు. ఆ శ్మశానానికి వెళ్ళేవాడి చేతిలో ఏదో నిప్పు ఉంటుంది, కొండ పట్టుకుని పెడతాడు తప్ప. మీరు ఎక్కడ చూడ, శ్మశానానికి వెళ్ళేవాళ్ళు కూడా అలంకరించుకుంటే ఈ సృష్టిలో ఏం చేయలేము, అది వేరే విషయం. కానీ తల్లో తండ్రో పోతే ఏడుస్తూ పోవాలి. అప్పుడు ఈ అలంకారాలు తీయాలి, చేతుకున్న బంగారం తీయించాలి. అది ఎందుకంటే అది తగలబెట్టబడి పైకెళ్ళిపోయే ప్రదేశము గనక. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, మీ అందరూ నాలో లయమైపోతారా, ఇది చిట్ట చివరి విశ్రాంతిరా, ఇది మదిలీరా అని చెప్పడానికి బూడిద మాత్రం పూసుకుని అలంకారాలు తీసి కొంచెం పాములతో విషంతో కనబడతాడు. లయమునకు కావలసిన వేషం అది, పోషణకు కావలసిన వేషం ఇది. అందుకే ఆ ఇద్దరు ఒకటే, కానీ చేసే పనిని బట్టి వేషం మారిపోతుందన్నమాట. ఈ పద్మాకర్ గారే మా అమ్మగారిని తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను మరి, అంతే గుండు గీయించుకుని వెనకాతలో పిలక పెట్టుకుని నెల క్రితం చేసిన పని వేరు, ఇప్పుడు ఆ పనితో ఆ వేషంతో ఇక్కడ పురాణం చెప్పకూడదు. అందుకని ఇక్కడికి వచ్చేసరికి గొలుసు, అక్కడికి వచ్చేసరికి కన్నీటి పులుసు. ఈ రెండింటికి తేడా ఇప్పుడు కనబడితే, అటు అలంకార ప్రియత్వం, ఇటు అభిషేక ప్రియత్వము, కేవలము విభూతి ప్రియత్వము, ఈ రెండింటితో లోకాలను రక్షిస్తున్న పుణ్యాత్ములు. అందుకే ఆ ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటైనా ఎప్పుడూ పక్కనే శివకేశవులు కలిసున్నా, శివకేశవ నామములకు అభేదం చెప్పమని చెప్పినా, అంతటి శివుడికి కూడా ఇవాళ ఈ గోపికకి పట్టిన భాగ్యం పట్టలేదంటున్నారు భాగవతంలో. సంగడి తిరిగేడి శంభుడు ఎంత బాగా చెప్పారదో అండి, పక్కనే తిరిగే శివుడికి ఇవాళ యశోదకి పట్టిన భాగ్యం పట్టలేదు, ఎందుకంటే ఆయన కూడా ఈయన తాడుతో కట్టలేదు కనుక. అంగాశ్రయ్యైన సిరియు, ఎప్పుడు వక్షస్థలం మీదే ఉంటుంది లక్ష్మి, ఆవిడ కూడా ఈయన్ని కట్టలేదు, ఆయనే మెళ్ళో తాళి కట్టాడు తప్ప. కట్టే భాగ్యం ఆయనకు వచ్చింది, కానీ ఆవిడెప్పుడు భర్తను కట్టలేకపోయింది, ఇంకా సత్యభామైనా కట్టింది ఆయన్ని, కానీ పాపం ఆవిడికి దక్కలేదట. ఆత్మధుడై ఉప్పొంగిడి పద్మధుడును, నేను ఆయన కొడుకుని, ఆయన నాభిలో నుంచి వచ్చిన తామర పువ్వులోంచి పుట్టిన వాడిని, ఎప్పుడు ఆయన బొడ్డులోనే విశ్రాంతి తీసుకుంటాను నేను పసిబిడ్డలా అని నిరంతరం ఉప్పొంగిపోయే బ్రహ్మగారు వాళ్ళ నాన్నగారిని ఎప్పుడూ కట్టలేకపోయాడు. ఇవాళ గోపాలాంగనికి వచ్చిన మహాభాగ్యం, ఈ గోపికకి, ఈ యశోదకి పట్టిన భాగ్యం ఆనాటి వరకు ఎవరికీ పట్టలేదు. ఆవిడికి మాత్రమే పూర్వజన్మ సుకృతం వల్ల అంత భాగ్యం పట్టి రోటికి ఆయన్ని కట్టగలిగింది, సంసార బంధం నుంచి విముక్తి పొందగలిగింది. కొన్ని కోట్ల జన్మల సుకృతం అన్నమాట ఆయన అపార కరుణ. జ్ఞానులచే, మౌనులచే, దానులచే, యోగ సంవిధానులచేతంపూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం బోలెన్. జ్ఞానులు నిరంతరం అంతరార్థాలతో కొట్టుమిట్టాడేటటువంటి పండితులు ఆయన్ని పట్టుకోలేరు. ఈ జ్ఞానం వ్యర్థం గుర్తుపెట్టుకోండి, భక్తి లేకపోతే ఇదంతా వ్యర్థం అని చెప్పేశారు భాగవతంలోనే కాదు, ఇంచుమించు పురాణాలన్నీ అలాగే చెప్పాయి. ఈ జ్ఞానులకు దొరకడు, మునీశ్వరులకు దొరకడు, నిరంతర మౌన వ్రతంతో ఆయనని స్మరించే మౌనులకు దొరకడు, దానము చేసే దానులకు దొరకడు, యోగ సంవిధానుల చేత అనుక్షణం యోగాభ్యాసం చేసి నీలో దేవుడున్నాడని చెప్పేవాళ్ళకి ఆయనేం దొరకడు. కేవలం భక్తియుతులకు దొరికినంత తేలికగా పరమాత్ముడు ఇక ఏ మార్గమునకు చెక్కడు గనకే పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం బోలెన్. భక్తి కలిగిన వారికి దొరికినట్టుగా లక్ష్మీవల్లభుడు ఇంక ఎవ్వరికీ దొరకడు. అమాయక భక్తితో, వాత్సల్య భక్తితో, ప్రేమ భక్తితో యశోద మాత్రమే ఆయనకి సన్నిహితంగా వెళ్ళి ఆయన్ని బంధించగలిగింది, ఆయన్ని కట్టగలిగింది. కాబట్టి పరాకాష్ఠ భగవంతుడిని పొందడానికి ఉత్తమ మార్గం భక్తి మాత్రమే అని మళ్ళీ ఒకసారి భాగవతం మనకి నిరూపించింది. అందుకే నారద భక్తి సూత్రాలలో మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి, మోక్షమిచ్చే వస్తువులలో భక్తి చాలా గొప్పది. నా పరమాత్ముడు, నావాడు, నావాడు, నావాడు అనుకుంటూ ఆయనని నిరంతరం తలుచుకుని ఆయన నామస్మరణం చేసి ఆయన కథలు వింటే చాలా తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతామన్నమాట. అందువల్ల ఆయన ఇంకెవ్వరికీ దొరక్క ఆవిడికే దొరికాట. ఎందుకు దొరికాడు అది కూడా, ఆవిడ కాసేపు తాళ్ళు పట్టుకొచ్చి తాళ్ళు పట్టుకొచ్చి ఒకదానికోటి ముడిపెట్టి ముడిపెట్టి కట్టాలనుకుని కట్టలేక ఒడల చెమటలేగయ్యా ఒళ్ళంతా చెమట పట్టేసింది పాపం. ఉత్తరీయము జార పైన కండువ కిందకి జారిపోయింది, పైన చీర కొంగిల కిందకి జారిపోయింది అన్నమాట. కట్టరాని తనని కట్టాలని కంకణం కట్టుకున్న తల్లిని చూచి జాలి పడిపోయాడు. కృష్ణ అందరూ నవ్వుతున్నారా, నువ్వు దొరకట్లేదు, ఇదేం విచిత్రమో, అస్సలు నీ బొజ్జ చూస్తే ఎంత బుజ్జి బొజ్జ, ఈ బుజ్జి బొజ్జనేమో ఇన్ని తాళ్ళేసినా కట్టలేకపోతున్నాను, ఏమ్మాయో ఏమిటో అని కొనుక్కుంటూ లోపల లోపల ఇవాళ కృష్ణుడిని కట్టకపోతే అంతా నన్ను చూసి నవ్వుతారు, మా బుజ్జాడేమో దొరకట్లేదు అని లోపల లోపల దొరకకూడదా, ఆ భగవంతుడి అనుగ్రహంతో మా బాబు దొరకకూడదా అని కొంచెం మెత్తబడి ప్రేమతో తలుచుకుందిట. ఆవిడ కన్నీళ్ళు, ఆవిడ ప్రేమ, ఆవిడ శరణాగతి ఇవన్నీ చూసి జాలిపడిపోయాడు. బంధ విమోచనుడీసుడు, ఆయన నిజానికి బంధాల నుంచి బయట పారేస్తాడు. ఆయన పేరే బంధ విమోచనుడు. అటువంటి ఈశుడు బంధింప పెనంగు జనని పాటోర్చి తనని కట్టుకోవాలనుకున్న తల్లి యొక్క పాటలు చూశాట. పాపం మా అమ్మాయి ఎంత కష్టపడిపోతుందో, ఇందాకటి నుంచి గంట నుంచి ఎంతో మంట పొందుతూ ఒకతాడిని ఒకదాన్ని ఒకదాన్ని ఒకటి ముడివేసి తంటాలు పడుతోంది. ఈవిడిని అనుగ్రహిద్దామనుకుని సుహృద్బంధుడుగా ఉన్న జనని బంధం బునగట్టు వడియే పాటించినృపా. ఆయన సుహృద్బంధుడు, మంచి వాళ్ళకి బంధువు, ప్రేమ కలిగిన వాళ్ళకి బంధువు, శరణు అన్నవాళ్ళని రక్షించే ఆత్మబంధువు. అందువల్ల ఏం చేశాడు ఆయన, పోన్లే అమ్మా ఇంత కష్టపడుతున్నావా, ఈసారికి దొరుకుతానులే అన్నట. దొరుకుతానని అన్నాడో లేదో, తక్కన ఆ రెండంగుళాలు సరిపోయింది పుట్ట తాడు. అప్పటిదాకా ఎన్ని తాళ్ళు ఒకదానికొకటి అనుసంధానం చేసి ముళ్ళు వేసినా దొరకని ఆయన బొజ్జ, నేను దొరికాను కట్టుకో అన్నాడో లేదో, సరిగ్గా రెండంగుళాలు సరిపోయి ముడి వెయ్యడానికి కావలసినంత తాడు వచ్చిందిట బయటికి. ఇప్పుడు ముడి వేసింది ఆవిడ. అప్పుడు తెల్లబోయి, ఇన్ని తాళ్ళు పట్టుకొచ్చానా, అయినా దొరకలేదా, ఇంక విసిగిపోయి ఎలాగే కూర్చుని మా అబ్బాయి మొహం కేసు చూస్తూ ఉన్నానా, ఇప్పుడు ఈ తాడు దొరికిందా, ఈయన పొట్టకి కట్టడానికి రోటికి కావలసినంత పొడుగు తాడు వచ్చిందా, ఏమిటి చిత్రం, ఇది ఏమన్నా దేవమాయా దయ్యమ్మాయా, మా అబ్బాయిని శరణ కోరితే చాలు అన్ని పనులు అయిపోతున్నాయి అనుకుని కృష్ణుడికే ఇలా చూసి ఇదంతా నీ మహిమేనా అన్నట్టుగా మళ్ళీ అంతలోనే పిల్లాడు కదండి నమ్మలేక, అబ్బే అబ్బే మా అబ్బాయిని అలా దిష్టి కొట్టకూడదు, ఏదో దొరుకుతుంది ఇక్కడ ఏదో ఉందనుకుని నీ పాటలు పడవరా లోపల పోయిందట, అమ్మాయా కట్టానరా బాబు అనుకుని. అప్పటికావిడ ప్రయత్నం ఫలించగానే కొండెక్కినంత ఆనందం వచ్చింది. నిజంగా కొండెక్కడమే అంటే వైకుంఠానికి వెళ్ళినంత ఆనందం కలిగింది ఆయన కట్టడం కట్టగానే. ఆయన్ని కట్టడం అంటే అసలు వైకుంఠానికి వెళ్ళడం కంటే కూడా గొప్ప పని. వైకుంఠానికి వెళ్ళేనే కిందకి దిగిరావచ్చు, కానీ ఆయన్ని కట్టగలిగిన వారికి మాత్రం ఇంక జీవితంలో భవబంధాలు ఉండవు. అటువంటి పరమాత్మని కట్టి వంటింటిలో తన పనులు చూసుకొనడానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ అలా వెళ్ళగానే కృష్ణుడు ఎందుకు దొరికాడు ఈవిడికి ఇంతకీ, ఆయన చేయవలసిన పని మరొకటి ఉన్నది. ఇద్దరు మహానుభావులు ఉన్నారు, వారికి శాప విముక్తి కలగజేయాలి. కుబేరుడికి ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకటి పేరు నలకూబరుడు, మరొకటి పేరు మణిగ్రీవుడు, అనగా ఒకడేమో కాముకుడు, రెండో వాడు కామ సహాయకుడు. నలకూబర శబ్దానికి తన సౌందర్యము మీద వ్యామోహము కలిగి ఆ సౌందర్యమును కామమునకు వినియోగించువాడు. మణిగ్రీవుడని రెండో వాడు ఉన్నాడు, అనగా వాడికి ఎంతసేపు సౌందర్య వ్యామోహంతో పాటు ధన వ్యామోహము ఉండి అన్నగారి యొక్క చెడ్డ మార్గానికి తోడుపడువాడు అని అర్థం. ఈ ఇద్దరు నారదుని శాపం వల్ల జంట మద్ది చెట్లు అయ్యారు. కుబేరుని కొడుకులు నలకూబర మణిగ్రీవులని ఇద్దరు నారద శాపం వల్ల జంట మద్ది చెట్లయి చాలా కాలం నుంచి వ్రేపల్లెలో నానాయాతన పడుతున్నారు. వారికి శాప విముక్తి కలగజెయ్యడం కోసమే కృష్ణుడు ఇంతల్లరి చేసి తల్లిని రెచ్చగొట్టి కావాలని రోటికి తనను తాను బంధింపజేసుకున్నాడు. అనగానే వెంటనే పరీక్షిత్ గారికి అనుమానం వచ్చింది. చాలా గొప్ప విషయం, నారదుడు తొందరపడి ఎవరిని శపించడు, అరుదుగా శాపం పెడతాడు. నారదుడు శాపం పెట్టడం అంటే చాలా అరుదైన విషయం, ఎప్పుడో కానీ కోపం రాదు. అటువంటిది నారదుడు శాపం పెట్టాడా, కారణమేమిటి, అనుగ్రహించి గురువై జ్ఞానబోధ చేసే మహామహితాత్ముడైన వాల్మీకి చేత ఎంతో పవిత్రమైన రామాయణం రాయించినవాడు, వ్యాసుని చేత భాగవతం రాయించినవాడు, అటువంటి వాడు కోపగించి శపించాడా, నారదుడేల శపించను, వారా వృక్షత్వమునకు వచ్చిన పనికి కారణమయ్యది యోగికులారాధ్యయ రుంగ చెప్పుమయ్యవి నియదన్. నారదుడు ఎందుకు శపించాడు, వాళ్ళు చెట్లు అయిపోయారు అంటున్నావు నువ్వు, వృక్షములుగా మారిపోవడానికి అంత పాపం ఏం చేశారు వాళ్ళు, ఎంతో మహాపాపం చేస్తే తప్ప వృక్షములుగా మారండి అని నారదుడు శపించడే, వృక్షత్వానికి వచ్చారంటే ఏదో అపరాధం చేసి ఉంటారు, ఏమిటి అపరాధం. యోగి కులారాధ్య సుఖయోగేంద్ర ఈ కథ నాకు వివరించు. కారణం ఒకటి ఉందండి, చెట్లు జడములు, చైతన్యం ఉండి కూడా కదలలేవు అవి, వాటికి ఈ కామక్రోధాదులు ఉండవు, మంచు ఎండ వర్షం ఇవన్నీ తట్టుకుంటూ గిజగిజలాడుతూ ప్రకృతిని రక్షిస్తాయి. అలా రక్షించేటటువంటి ఆ చెట్లు అవ్వాలంటే పూర్వకాలంలో ఈ జడత్వమునకు కావలసిన కొన్ని పనులు చేయాలి. తీవ్ర కాముకాహ వృక్షరూపేణ జాయతే అని మీకు ఇప్పుడు అంతరార్థం తెలిసింది కదా. పూర్వకాలంలో తీవ్ర కాముకత్వంతో పెద్దలకు అపచారం చేసిన వాడు ఈ జన్మలో చెట్టు అయి పుడతాడని. అంటే ఈ జన్మలో చెట్టు అయి పుట్టాలంటే పూర్వం తన కామముతో మహాత్ములైన వారికి అపచారము చెయ్యాలి. మహాత్ములకు అపచారం చేసినటువంటి కాముకులు మాత్రమే చెట్లు అవుతారు. అందుకనే ఆయన అడగకుండానే అడిగాడు, వారా వృక్షత్వమునికి ఎందుకు వచ్చారు, కారణమేమిటి చెప్పు అని అడగగానే అప్పుడు ఆయన చెప్పాడు. చెబుతున్నాను, పూర్తిగా చెబుతున్నాను విను. నారదుని కోపానికి గల కారణం చెబుతున్నాను. పూర్వం కుబేరుడికి ఒక సుముహూర్త కాలంలో ఏకకాలంలో జ్యేష్ఠ నక్షత్రంలో విశాఖ నక్షత్రంలో కవల పిల్లలిద్దరు పుట్టారు. నలకోబరుడు మణిగ్రీవుడు అంటారు వాళ్ళని. చాలా అందంగా ఉండేవారు ఇద్దరికిద్దరే. చూపులతో ఆకర్షించి వ్యసనపరాయణులు అయ్యేటటువంటి వాళ్ళు కనుక వాళ్ళిద్దరికి ఆ పేర్లు పెట్టేట కుబేరుడు. చాలా అందగాళ్ళు అండి. ఎవరైనా అందంగా ఉంటే పూర్వం నలకోబరుడులా ఉన్నాడు అనేవారు. ఎవరైనా కావ్య భాషలో జయంతుడు, వసంతుడు, కంతుడు, నలకోబరుడు వీళ్లతోటే పోల్చేవారన్నమాట అందగాళ్ళని. అంత అందగాడు నలకోబరుడు అంటే. ఆయన తమ్ముడి పేరు మణిగ్రీవుడు. వాళ్ళు కవల పిల్లలు, కొంచెం ఘడియల తేడాలో పుట్టారు వాళ్ళు. అటువంటి మహానుభావులు ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఒకరోజున కైలాసానికి వెళ్ళారు. ఆ సమయంలో కైలాసంలో పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తున్నాడు. పరమేశ్వరుడు తాండవ నృత్యం చేస్తున్నాడు అంటే ఆలోచించండి ఆ దృశ్యం ఎలా ఉంటుందో. ఒక పక్కన శారదాదేవి కూర్చుంది. శారదాదేవి చేతిలో కచ్చపి అనే ఒక వీణ ఉన్నది. ఆ వీణ టింగ్ టింగ్ అని వాయిస్తూ అత్యద్భుతంగా పాట పాడుతోంది. నారదుడు ఒక పక్కన కూర్చున్నాడు, ఆయన మహతి వాయిస్తున్నాడు, ఆయన పాడుతున్నాడు. గణపతి ఏమో డ్రమ్స్ వాయిస్తున్నాడు మధ్యలలో. మరో పక్కన కుమారస్వామి, ఇంకో పక్కన ఇంద్రుడు, భరతముని అని ఒక ముని ఉన్నాడు. భరతనాట్యానికి ఆయన చాలా గొప్ప గురువు. ఆయన కూడా పక్కన ఉండి కొనగోలు మీటుతూ ఉన్నాడు. పాటలు పాడేవాళ్ళు, వాద్య సహకారం ఇచ్చేవాళ్ళు. ఎంతమంది హేమాహేమీలుండగా అమ్మవారితో జగన్మాతతో కలిసి అర్ధనారీశ్వరుడు అపూర్వ రీతిలో తాండవ నృత్యం చేశాట. ఇక్కడ అద్భుతంగా రాశారండి పోతర గారు వచనంలో. మున్ను కుబేరుని కుమారులు నలకోబర మణిగ్రీవులను గుహ్యకులు శంకర కెంకరులై అహంకరించి వెండి కొండ మీద పాడెడి చేడి ఎలంగూడి కొని కరేణు సంగతంబులైన ఏనుంగుల భంగి సురంగంబులైన మందాకిని తరంగంబుల వ్యవస్థులై జలక్రీడలు ఆడుతున్న సమయంబుల దేవర్షి అయిన నారదుండ చోటికి విచ్చేసిన చెచ్చరన చెలువలు ఒలువలు ధరించిరి మదిరాపాన పరవశులుగావున వారలు వ్యవస్థులై నారదుని వీక్షింపుతున్న సమయంబున వారలు శపించువాడై ప్రతీకంబుగా నారదు ఒక్క గీతంబు పాడే వినుము అని. ఈ ఒక్క వచనంలో మొత్తం కథంతా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరుడు తాండవం ఆడుతూ ఉండగా ఈ నలకోబర మణిగ్రీవులిద్దరూ కైలాసానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆడినది గిరిరాజసుత నటరాజుమది రంజిలగా నారదుడు కలగానము చేయ శారదహాయిగా వీణియమీట. ఓ పక్కన శారదేమో వీణ మీటుతోంది, నారదుడు పాడుతున్నాడు, నందీశ్వరుడు కొనగోలు మీటుతున్నాడు, భరతుడు పక్కన సహకరిస్తున్నాడు. ఆ సమయంలో అపూర్వ రీతిలో ప్రేంఖణము, రెక్కణము, నర్తనము, నాట్యము, నృత్తము, నృత్యము అనే భంగిమలతో నృత్యం చేస్తున్నాడు. నృత్యం వేరు, నృత్తం వేరు. అందుకే అందులో ఉన్న ప్రక్రియలు తెలుసుకోవాలి. అనేక రకాలైనటువంటి ప్రేంఖణం అంటే ఏంటనమాట, అలా కాలెత్తి ఎగరడం అనమాట. ఈ కాలు ఇలా పైకెత్తి దానితో శిరస్సును తగిలించే ఒక ప్రక్రియ ఉందండి. అది గిర్రును తిరగడం, పళ్ళెం మీద నిలబడడం, ఇలాంటి అపూర్వమైనటువంటి రీతులతో పార్వతీ పరమేశ్వరుడు నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యాన్ని చూసి పరవశించిపోయి ఈ నలకోబర మణిగ్రీవులు ఇద్దరు మద్దెలలు తీసుకున్నారు. ఈ మద్దెలలు ఇద్దరు చక్కగా వాయించారు. డోలొకడు డోలక్కొకడు వాయించాడనమాట. మృదంగ సహకారం ఇచ్చారు. ఆ మృదంగ సహకారానికి, వాద్య సహకారానికి పరవశించి మధ్యలు కొడుతున్నప్పుడల్లా ఈశ్వరుడు మరింత రెచ్చిపోయి తాండవం ఆడాడు. అపూర్వ రీతిలో ఆ పూట నాట్యం సాగింది. నృత్తావసానం అయ్యాక ఈశ్వరుడు మెచ్చి సహకారం అందించిన వారందరినీ కూడా పూలమాలలతో సత్కరించాడు. ఆఖరణ ఈ పిల్లలిద్దరినీ పిలిచాడు. నాయనలారా, నలకోబర మణిగ్రీవులారా, మీ నాన్న కుబేరుడు నాకు అత్యంత ఆప్తుడు, నాకు చాలా మిత్రుడు. వాడి పిల్లలైన కారణం చేత మీరు కూడా నన్ను చాలా బాగా సేవించారు. ఏమి వాద్య సహకారం రా మీది? మీ మధ్యల శబ్దం విన్నప్పుడల్లా నేను పులకించి ఆ పరవశత్వంతో ఇంకా ఎక్కువ నాట్యం చేశాను. మధ్యల సహకారం వల్ల పరవశత్వం కలిగి అపూర్వ రీతిలో నృత్యం చేశాను. ఈ నృత్యం ఇవాళ నాకు చాలా ఆనందం కలిగించింది. ఈ నృత్యం ఇంత బాగా జరగడానికి మూలకారకులు మీరిద్దరూ అయ్యారు. ఎందుకంటే మీ వాద్యం అంత బాగున్నది. బాగుంది నాయన, బాగుంది. మీ ఇద్దరికీ కైలాసంలో శాశ్వతంగా ఉద్యోగం ఇచ్చేస్తున్నాను. ఇంక ఈ ఉద్యోగం పీకను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ నేను నృత్యం చేస్తున్నప్పుడు మీ వాద్య సహకారం నాకు అందించండి, మధ్యలో వాయించండి. తద్వారా మీకు శాశ్వత కైలాస సౌఖ్యము వస్తుంది. శరీరాలు విడిచిపెట్టడం యక్షులకు కూడా తప్పదు. దేవలోకంలో ఉన్నవాళ్ళు కూడా శరీరం విడిచిపెట్టక తప్పదు ప్రళయకాలంలో. అప్పుడు మీకు మోక్షం లభిస్తుంది. నా దగ్గర ఉంటే పునర్జన్మ ఉండదు అనగానే వాళ్ళు చాలా సంతోషపడి ఈశ్వరుడంతటి వాడు మెచ్చుకుని ఉద్యోగం ఇచ్చాడని అప్పటి నుంచి నమశివాయ అనే మంత్ర జపం చేసుకుంటూ ఆయన వీలున్నప్పుడల్లా, వీళ్ళని పిలిచినప్పుడల్లా, ఆయన నృత్యం చేసినప్పుడల్లా సహకారం అందించేవారు. ప్రతి జీవికి ఉండే భయంకరమైన దోషం వీళ్ళని పట్టుకున్నది. ఒక 5-6 ఏళ్ళు పరమేశ్వరుడి తాండవ నృత్యానికి వీళ్ళు బాగా సహకరించాక కొంతకాలం పోయాక వీళ్ళకి అహంకారం బయలుదేరింది. జనం కూడా పక్కవాళ్ళు పొగుడుతారు కదండి, ఈ పొగడతలతో వస్తుంది పెద్ద సమస్య. జనం అందరూ అన్నారట, ఏమి అత్యద్భుతమైన మృదంగ శబ్దాలయ్యా మీవి, మీలాగా మృదంగం వాయించే వాళ్ళని ఈ లోకంలో మేము ఎప్పుడూ చూడలేదు. అబ్బబ్బబ్బబ్బా, ఊ మృదంగం మీరు వాయిస్తూ ఉంటే, ఆ డప్పు వాయిస్తూ ఉంటే మేమంతా పరవశిస్తున్నాం. అసలు నిజం చెప్పాలంటే మీరు బాగా వాయించబట్టే శివుడు బాగా నృత్యం చేస్తున్నాడు. మీ డప్పు లేకపోతే ఆయనకి ఇంత నృత్యం చేసే శక్తి ఉండదు. ఒక ఆయన చాలా కాలం క్రితం అన్నాళ్ళండి, గురువుగారు అసలు మేమంతా జనం లేకపోతే మీరెవరికి చెప్తారండి, అంత ఘనత మాదేనండి అన్నాడు. అది నిజం కూడాలండి. గురువుగారిలో పాండిత్యం ఏడిసింది, మేము కూర్చుని చెబుతూ ఎదురుగుండా కూర్చున్నాం కాబట్టి మమ్మల్ని చూచి పరవశించి చెబుతున్నారు, అంత శక్తి మాది, ఆయన ఊరికే వక్త అన్నారు. తర్వాత నాకు కూడా అనిపించింది కూడా, మీరంతా ఎదురుగుండా కూర్చుంటే నాకు ఉత్సాహం వస్తుంది, మీరెవరు లేకపోతే ఏం చెబుతాం, టీవీల్లో చెబుతున్నాంగా మరి అంటే. టీవీ దగ్గర మాకు ఒక బలహీనత ఉంది, ఆ కెమెరా చూడగానే 500,000 మంది కనబడతారు. ఎందుకంటే మొన్న ఒకసారి ఎస్సీబీసీ వాళ్ళు చెప్పారు, ఒకేసారి మీ పురాణం 500,000 మంది చూసినట్టు అక్కడ పడింది అని. అంటే కెమెరా చూస్తే కనపడతాం కానీ కెమెరా కూడా ఎవరు లేకపోతే ఏం పురాణం చెబుతాం. కాబట్టి మీరన్నది కూడా నిజమే అయ్యి ఉండొచ్చు కూడా, ఏం జరుగుతుందో తెలియదు. పత్త మీద జనం ఏమన్నారంటే, మీరు మధ్యల సహకారం ఇవ్వబట్టే శివుడు బాగా నృత్యం చేస్తున్నాడు, శివుడి నృత్యం గొప్పతనం అంతా మీలో ఉందనగానే వీళ్ళు కూడా 2-3 రోజులు ఆలోచించి, అవునండోయ్, మనం లేని క్రితం శివుడు ఇలా నృత్యం చేయగలిగాడా, మనం టకాటక టిక్కు 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 అని డోలు కొడుతూ ఉంటే ఆయన చక్కగా తోలు ఊపుతున్నాడు అంతే కదా, కాబట్టి శక్తి మంది కీర్తి ఆయనకు వస్తోంది అనుకున్నారట. ఎంత జ్ఞానం ఇది! మనం లేకపోతే ఆయనకి కీర్తి లేదు, మన వల్ల ఆయనకి కీర్తి వస్తుంది అనుకున్నారట. అంతటి పరమాత్ముడు మెచ్చుకొని మోక్షం ఇస్తానంటే వీళ్ళకి అహంకారం ఇలా వచ్చిందనమాట. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళినా శివుడికి మంచి నటరాజు అనేటటువంటి మహానటరాజు అనే కీర్తి మేము ఇచ్చాం, కాబట్టి మీరందరూ శివుడికి కాదు ముందు మాకు దండం పెట్టండి అన్నారు. అసలు గురువు గారి కంటే పక్కనున్న వాళ్ళకి దండం పెట్టమన్నారు అన్నమాట వాళ్ళు. అంటే పాపం చాలామంది లోపల లోపల అసహ్యించుకున్నా, ఎందుకు వచ్చింది తగదా, శివుడికి వీళ్ళకి సంబంధం ఎక్కువ ఉంది కదా, వీళ్ళు రేపొద్దున శివుడి దగ్గర లేని పనులు చెబుతారేమో అని శివుడి గురించి సరిగ్గా అర్థం చేసుకోలేక వీళ్ళకే నమస్కరించడం మొదలెట్టారు. 4 రోజులు అందరూ దండం పెట్టాక ఇంకేమవుతుంది, వీళ్ళకి కొమ్ములు బాగా నెత్తికెక్కాయి. ఇక అక్కడి నుంచి మధ్య మధ్యలో శివతాండవానికి వెళ్ళి సహకారం చేయడం మానేశారు. ఇది సరిపోదా అన్నట్టుగా కొంతమంది నీచులు ఉంటారుగా, వాళ్ళు వచ్చి చక్క డోలు డోలక్కు వాయించేవాళ్ళు, సంగీతం పాడేవాళ్ళు, వీణ వాయించేవాళ్ళు, వీళ్ళందరికీ కాస్త తాగుడు ఉంటే ఎంతో శోభిల్లుతారు, మీకు మంచి పరవశత్వం వస్తుంది, డిబుకు డిబు డిబుకు డిబుకు అని బాతుతారు, తాగండి అన్నారట. నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం ఏంటంటే, ఇంత అద్భుతమైనటువంటి సంగీతం లాంటి కళలు వచ్చిన వాళ్ళకి వ్యసనాలు ఎలా వస్తాయి అని. నలకోబర మణిగ్రీవులకే వచ్చాయి, ఇక వాళ్ళకి రావడం లేముంది. కొంతమంది తెగ పాడేస్తారా స్టేజీ మీదేనండి, నేను చూశాను ఒక ఆయన ఇంత బాగా గాయకుడు ఉన్నాడు, ఏళ్ల తరబడి తెగ పాడేస్తాడు, లక్షలకు లక్షలు జనం వస్తారు, ఎన్ని కీర్తనలు పాడాడు, వెండి గ్లాసు పుచ్చుకోవడం, మంచినీళ్ళు తాగినట్టే, కిన్లే తాగినట్టే. నేను అలా తాగేస్తుంటే నేనేమనుకున్నాను మొదట్లో వెండి గ్లాస్ చూసి, పాపం మహానుభావుడు మంచినీళ్ళు అందులో ఏలకలు వేసుకుని తాగుతున్నాడేమో గొంతు కోసం అనుకున్నాను నేను. ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి, అంటే చాలా కాలం క్రితం కదా నాకు తెలియక, ఏమండి రెండు ఏలకలు లవంగాలు అందులో వేయినా అంటే ఆయన ఎగాదిగా చూశాడు. పక్కవాడు వెళ్ళి నీవు ఎందుకై ఆయన కలుగుతావు అన్నాడు. ఇది పాతికేళ్ల క్రితంలేండి. ఆ తర్వాత విషయం అర్థమైంది నాకు, అందులో ఉండే సారం మనకెందుకు లేననుకుని నేను దూరంగా వెళ్ళాను. ఎందుకు చెప్తానంటే అలా వ్యసనములకు గురై పవిత్రమైన కళని దెబ్బతీస్తున్నారు. ఈ జన్మలో పూర్వజన్మ సుకృతం వల్ల కళలు వచ్చాయండి. పాండిత్యం వచ్చింది, సంగీతం వచ్చింది, మృదంగం వచ్చింది, అవన్నీ పూర్వజన్మ సుకృతం. దాన్ని వీటితో పాడు చేసుకుంటే వచ్చే జన్మలో మళ్ళీ అధఃపాతాళమే నరకానికి పోతాం అనమాట. ఆ విషయం మర్చిపోయి దీనికి లోనయ్యి భ్రష్టులైపోతారట. అలాంటి భ్రష్టత్వం నలకోబరమణి గ్రీవులకి కొందరు కలిగించారు. వాళ్ళు గుహ్యకులు కదా, యక్షులు కదా. యక్షులకి సహజంగా ఈ మద్యపానాదులు అలవాటు అవుతాయి. కిన్నరులు, కింపురుషులు, యక్షులు తొందరగా రాక్షసుల్లాగే వ్యసనాలు గురవుతారు. వీళ్ళు తెగ తాగి ఆ లోకంలో ఉండే ఒక ప్రత్యేకమైన వారుని తాగి ఆ మదంతో పరమేశ్వరుడి సన్నిధానానికి వెళ్ళడం మానేశారు. శివుడు కరుణాస్వరూపుడు ఏం పట్టించుకోలేదు. వాళ్ళు ఏం ఏడిచినా ఆయన ఏం పట్టించుకోకుండా పోన్లే వాళ్ళే బాగుపడతారు అనుకున్నాడు. ఈలోపు ఏం జరిగింది, ఈ తాగుడు సరిపోక రంభ వంటి అప్సరసల్ని కూడా వెంట వేసుకు తిరగడం మొదలెట్టారు. ఒకనాడు ఈ దుర్మార్గులు ఇద్దరూ కలిసి, ఎందుకు ఆ మాట అనవలసి వస్తుందంటే ఒకసారి శివధిక్కారం చేశాక వాడు ఎంత గొప్పవాడైనా భ్రష్టుడైపోయినట్టే, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళకపోతే వాడు దుర్మార్గుడు అయినట్టే కదా, చెడ్డ మార్గంలోకి వెళ్ళిన వాడే కదా. ఒకనాడు వీళ్ళు అప్సరసల్ని వెంట పెట్టుకుని ఆకాశగంగా మందాకిని దగ్గరికి వెళ్ళారట, అంటే కేదారం దగ్గరికి వెళ్ళి కేదారం దగ్గర ఎవడన్నా మద్యపానం చేస్తాడా అక్కడ తాగి బట్టలు పూర్తిగా విప్పదీసి స్త్రీలతో కలిసి జలక్రీడలు అడ్డం మొదలుపెట్టారు. ఇది మనం గుణపాఠంగా పెట్టుకోవాలి. మనుషులు జ్ఞానం అంతకంతకీ పెంచుకోవాలి. అజ్ఞానంలో పడి చెయ్యరాని అపచారములు దేవాలయాలలో చేస్తే, భగవదాలయాలలో చేస్తే, పవిత్ర నదులలో చేస్తే ఎంతటి శిక్షకి గురవుతారో దేవుడైనా శిక్షకు గురవుతాడు, దేవతలైనా సరే అని నిరూపించే గాథ ఇది. వినడం కాదు, ఆదర్శంగా తీసుకోవాలి. ఆకాశికంగా మందాకిని దగ్గరకు వెళ్ళి వివస్త్రులై ఆడవాళ్లతో కలిసి తాగిన వేకంలో జలక్రీడలు ఆడుకుంటున్నారట తల్లుకుంటూ. అసలు నదుల్లోకి ఎప్పుడూ కూడా బట్టలు లేకుండా దిగకూడదు. నమగ్న స్నానమాచరేత్, ఎట్టి పరిస్థితులలో నదులలోకి వెళ్ళిన వాడు వస్త్రము లేకుండా స్నానం చేయకూడదు. చెప్పాడండి వాడు, గోచీగుడ్డతోటి పిచ్చి పిచ్చి లాగులతోటి అసలు వస్త్రములు లేకుండా నీరు చొచ్చు అందులో స్నానం చేయడం మహాపాపము. ఇక మీద ఎప్పుడు షార్ట్లు వేసుకుంటున్నారు చాలామంది స్నానానికి వెళ్ళేప్పుడు, ఆ షార్ట్తో కూడా వెళ్ళకూడదు. ఈ ఫ్యాంట్లతో స్నానం చేయకండి. పైన కూడా వస్త్రం ఉండకూడదు, కేవలం కండువా ఉండాలి. మళ్ళీ ఈ చొక్కాతో కూడా కంచుకమ్ముతో స్నానము చేయకూడదని చెప్పారు. పైన ఉన్న లాల్చీతో స్నానం ఎప్పుడు చేయాలో తెలిసినా శవాలను ముట్టుకున్నప్పుడు, ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు, శ్మశానానికి వెళ్ళినప్పుడే. తక్కిన వేళల్లో పైన లాల్చీ లేకుండా కింద పంచ కట్టుకుని లేదా అంగవస్త్రం కట్టుకుని తువ్వాలు కట్టుకుని అప్పుడే స్నానము చెయ్యాలి. నగ్గునుడై నీళ్లలో అడుగు పెట్టకూడదు. గోపికా వస్త్రాపహరణ సమయంలో ఆ విషయం మళ్ళీ బాగా చెబుతాడు ఇంకోసారి. ఎట్టి పరిస్థితుల్లో నగ్న స్నానమాచరేత్, మహాపాపం. అటువంటిది తాగి స్నానం చేయడం. పైగా మద్యపానం చేసిన వాడు గంగానదిలోకో యమునా నదిలోకో అడుగు పెడితే ఆ పాపం గురించి చెప్పాడు బాబు, అసలు అది శరీరం గగుర్పాటుకి గురి చేసే శిక్షలు చెప్పారు వాటికి. వారుని పుచ్చుకొని తాగిన వైకంలో నదిలోకి అడుగు పెడితే ఆ నది శరీరం అంతా నల్లగా అయిపోతుందట. ఒక తాగుబోతాడు అడుగు పెడితే ఏమవుతుందో తెలుసా, గంగానది వెంటనే నల్లని వస్త్రం ఎలా ఉంటుందో అలా అయిపోతుందట. అమ్మాయి వేసుకున్నటువంటి ఆ చున్నీ లాంటి రంగులోకి వెళ్ళిపోతుందట. గంగానది అందంగా ఎర్రగా ఉండే తల్లి ఈ ఒక తాగుబోతాడు అడుగు పెట్టగానే అలా నల్లగా మారిపోతుంది. అప్పుడు ఆవిడ పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఆవిడ అర్ధరాత్రి వేళ కుక్కుట మహర్షి పాదాలు ఒత్తుతుంది అని పాండురంగ మహాత్మ్యంలో రాశారు. పాండురంగ మహాత్మ్యంలో ఏమని చెప్పారో తెలిసినా, మనలాంటి పాపాత్ములు చాలామంది ఉంటారు. ఎందుకని, తెలుసో తెలియకో పాపం చేసి అందులోకి అడుగు పెడితే ఆ పాపాన్ని ఆవిడ తొలగజేస్తుంది. కానీ కొన్ని పాపములను ఆవిడ తొలగించలేదు. అందులో ఒకటి వివస్త్ర స్నానం, రెండోది మద్యపాన స్నానం. తాగిపోతూ బట్టలు లేనివాడు, ఇంకా నేను నా నోటితో చెప్పలేను కొన్ని పాపాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ఉచ్చరించలేము. అలాంటి పాపములు చేసిన వాడు పొరపాటుననైనా నదిలో అడుగు పెడితే వెంటనే ఆ నదీమ తల్లి భయంకరమైన నల్లని వికృతాకారంలోకి మారిపోతుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందట, ఈ పాపం తట్టుకోలేక హాహాకారం చేసి అర్ధరాత్రి 12 దాకా అలాగే నదిలో కొట్టుబిట్టాడుతూ, అర్ధరాత్రి 12 దాకా నదిలోంచి కదలకూడదు ఆ తల్లి ఎప్పుడు కూడా, 12 మాత్రం ఒక స్త్రీ రూపంలో, ఈ వికృత స్త్రీ రూపంలో శ్రీశైలానికి పోతుంది. ఆ శ్రీశైల అరణ్యాలలో ఇష్టకామేశ్వరి మాత ఆలయం ఉన్నది. ఆ ఆలయం ప్రాంగణంలో కుక్కుట్టుడని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన పరమ గురుభక్తి కలిగిన వాడు. గురుభక్తి కలిగినటువంటి వాడు మాత్రమే ఈ నదుల యొక్క పాపములను తొలగించగలడు. ఇంకెవ్వరూ తొలగించలేరట. అందుకని ఆవిడేం చేస్తుంది, పరమ గురుభక్తి కలిగిన కుక్కుట్టుడి దగ్గరికి వెడుతుంది. ఆ కుక్కుట్టుడు ఏం చేస్తాడో తెలిసిన, ఎప్పుడు గురువుగారి పాదాలు ఒత్తుతూనే ఉంటాడట. గురువుగారు పిలిస్తే వస్త్రములు కూడా కట్టుకోకుండా స్నానం చేస్తున్నవాడు వచ్చేసాడని చెప్పారు ఆయన గురించి. మేము బాత్రూంలో ఉన్నామండి, గంటల తరబడి రాలేదు గురువుగారు అంటే వాడు గురుభక్తుడు ఎలా అవుతాడు? ఏ పరిస్థితిలో ఉన్న గురువుగారు పిలవగానే వచ్చేయాలి. అటువంటి భక్తి కలిగిన వాడు ఆయన. అటువంటి ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ గంగ, యమున, సరస్వతి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు చేతిలోకి తీసుకుని తీర్థం కింద తాగుతారట. మనం గంగా యమున సరస్వతుల యొక్క నీళ్లు తీర్థంగా తాగుతాం, వాళ్ళు గురుభక్తి కలిగిన కుక్కుట్టుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు చేతిలోకి తీసుకుని తీర్థం కింద తాగగానే వారి పాపం మొత్తం పటాపంచలు అయిపోతుంది. సరే, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు తెల్లవారుజాము వరకు అలా చేసి 3 గంటల వరకు ఆయన ఆశ్రమాన్ని శుద్ధి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పాండురంగ మహాత్మ్యంలో స్కాంద పురాణంలోని గాథ ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆవిడకి తల్లికి రోజు అలా నల్లదనం ఇవ్వడమేనా? మన జాగ్రత్త కూడా మనం పడాలి కదా. ఆవిడ మన పాపాలు తొలగిస్తోంది కదా అని ఆవిడలో లేనిపోని పనులు చేస్తే, ఆవిడ్ని మరీ హింసిస్తే ఆ పాపమునకు మాత్రం మనకి ప్రాయశ్చిత్తం ఉండదు, ఘోర నరకాలు పొందుతాం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎంగిలి శరీరముతో అన్నం తిని ఆ మూతి కడుక్కోవడానికి అందులో దెక్కండి, నదిలోకి చెంబుతో నీళ్లు తీసుకుని బయట కడుక్కోండి. వస్త్రములు లేకుండా నదిలో అడుగు పెట్టకండి పొరపాటును కూడా. తాగినటువంటి మైకములో పొరపాటును కూడా నదిలోకి అడుగు పెట్టకండి. మీరు ఎలాగో అడుగు పెట్టరు, ఎందుకంటే మీరు తాగేవాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పమని చెబుతున్నాను, అంతేగాని మీకు చెప్పడం కోసం కాదు. నాకు నేనే చెప్పుకుంటున్నాను, మీకు చెబుతున్నాను, తద్వారా లోకానికి ఈ విషయం వ్యాప్తి చెయ్యాలి కనుక. ఇంకొకటి కూడా చెప్పాడు వాడు, ఎప్పుడైనా పొరపాటున పరస్త్రీని చెడ్డ దృష్టితో చూసి ఆ చెడ్డ దృష్టితో చూసిన తర్వాత స్నానం చేస్తే కూడా ఆ తల్లి తట్టుకోలేదు. కాబట్టి స్నానానికి వెళ్లే ముందు పొరపాటున మనకి ఏదైనా చెడ్డ ఆలోచన వస్తే ముందు ఇంట్లో స్నానం చేసి అప్పుడు వెళ్ళి అందులో స్నానం చేయమన్నారు. పవిత్ర ఆలోచనతో స్నానం చేయాలి, అపవిత్ర ఆలోచనతో కూడా ముట్టుకోద్దు అంటుంటే. ఇప్పుడు ఇద్దరు తాగి పరస్త్రీలతో కలిసి ఆ మైకంలో వివస్త్రులై ఏకకాలంలో అందులో దిగారు అంటే ఎన్ని పాపాలు చేశారు? ఒకటి వాళ్ళు వేశ్యలు, దేవవేశ్యలు, అదొక దోషం. 2 మద్యపానం, 3 వివస్త్రులై ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు దల్లుకుంటూ జలకాలాటల్లోని పాడుకుంటూ ఉంటే ఆ సమయములో అక్కడికి దేవరిషి నారదుడు వచ్చాడు. నారదుడిని చూడగానే ఆడవాళ్ళు సిగ్గుపడి తొందర తొందరగా బట్టలు కట్టుకుని పక్కకి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళ గురించి ఏం చెప్పారు పోతన గారు వచనంలో, మదిరాపాన పరవశులరుగావున. వాళ్ళు తెగ తాగిన మైకంలో ఉన్నారు, అప్పటికే బాగా పుచ్చేసుకుని ఉన్నారేమో, కళ్ళు బైర్లు గమ్ముతూ ఉండగా నారదుడికేసి ఇలా ఎర్రబడిన కళ్ళతో చూసి, ఏం బోడి నారద, నువ్వు వస్తే మేము వచ్చి బయటకు వచ్చి బట్టలు కట్టుకుని దండం పెట్టాలా, ఎందుకు పెట్టాలి అన్నట్టుగా చూశారట. ఇక్కడ భాగవతంలో అన్నారు, లోపల ఒక విచిత్ర జీవి ఉన్నాడు వాళ్ళకి, అందువల్లే వాళ్ళ శరీరాలు వాళ్ళ స్వాధీనంలో లేవు. బుద్ధి శరీరం స్వాధీనం తప్పి ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎవడో తెలియడంలా, అందుకే మైకంతో చూశారట. అంటే తాగుడు ఎక్కువైతే అలా ఉంటుందన్నమాట మైకం, దాన్ని బట్టి తెలుస్తుందిగా మనకి. అంటే అనుభవం ఉన్నవాళ్ళు ఎవరిన ఉంటే అది విషయం బయటికి వెళ్ళక చెప్పండి. కానీ నిజంగా ఒక ఆయన్ని చూశాను నేను, ఉపన్యాసం అయ్యాక వచ్చి కాళ్ళు పట్టుకుని ఇలా ఎగదుగా చూసా, కాళ్ళు పట్టుకు వదలడు ఇలా చూస్తాడు. నాకేమో వెళ్ళిపోవాలి, 2.5 గంటల ఉపన్యాసం చెప్పాక నీరసం వచ్చి వెళ్ళి కలిసిన మంచినీళ్ళు తాగుదాం భోజనం చేద్దామంటే వదలడానే, ఏమి చెప్పేసావయ్యో, ఏం చెప్పేసావు, ఏం చొప్పేసావు అంటాడు. ఏమి చొప్పేసావు అంటాడు, ఏమిటో ఈ భాష అనుకున్నాను నేను, వదలడు. ఇంతలో వాళ్ళు ఆవిడొచ్చి, ఆయనలో ఇంకొక ఆయన ఉన్నాళ్ళండి అంది. వాళ్ళు ఆవిడ కొంచెం మంచిది కనుక లాక్కెళ్ళింది, లేకపోతే వదలడు. ఇదన వాడి స్థితి. అందుకని ఆ స్థితిలో వీళ్ళు ఎర్రబడిన కళ్ళతో నారదునికి ఎలాగే చూస్తూ ఏమాత్రం గౌరవం లేకుండా ఉండగానే నారదుడు ఆగ్రహించాడు, ఎంత పవిత్ర జన్మ మీది, ఎటువంటి పవిత్రమైన ఉద్యోగం చేశారు, పరమేశ్వరుడి సన్నిధానంలో శంకర కెంకరులై ఉండక ఆయనకి సేవ చెయ్యక అహంకరించి ఇంత నీచత్వానికి పాల్పడతారా అనుకుని వాళ్ళ మీద కోపగించాడు. వాళ్ళ బాగు చెయ్యడం కోసం గురువుగారికి కోపం వచ్చింది. గురువులకి ఎప్పుడు కోపం వస్తుంది? పాపాత్ముల్ని బాగు చేయడం కోసమే కోపం వస్తుంది, అనవసరంగా కోపం ఎందుకు వస్తుంది వాళ్ళకి? అందుకే నేను నారదుడు వాళ్ళని శపించాలని అనుకుని దానికి ముందుగా వాళ్లతో ఇలా అన్నాడు, సంపన్నుండొరుగానలేడు. తనువుల్ సంసారముల్ నమ్మి హింసం పంజూచు దరిద్రుడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసం పండంజుల ఆత్మకున్ సములుగా చింతించు. అట్లౌట తత్సంపన్నాంధుల కంజనంబు వినుమీ దారిద్ర్యమూహింపగన్. బాగా డబ్బు పెరిగితే కొంతమందికి జ్ఞానం ఉండడం వల్ల ఆ సంపదని సద్వినియోగం చేస్తారు, మంచి పనులకు వాడతారు. జీవితంలో ఎప్పుడూ సంపద ఉంది కదా అని అహంకరించరు. ఇది ఉత్తమ శ్రేణికి చెందిన మనుషుల లక్షణం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు నీచులు. కొంత డబ్బు రాగానే, పదవి రాగానే, కీర్తి రాగానే కళ్ళు నెత్తికెక్కుతాయి, అహంకరిస్తారు, ఇతరులను పురుగుల్లో చూడడం మొదలు పెడతారు, నోటికొచ్చినట్టల్లా ప్రవర్తిస్తారు, చెయ్యరాని పాపాలు చేస్తారు. మీరు కూడా అలాగే సంపదల వల్ల అహంకరించి పెద్దలమైన మాగోటి వాళ్ళం వస్తే ఏమాత్రం గౌరవించడం లేదు. అదే దరిద్రంలో ఉండి ఉంటేనో, అయ్యో మేము దారిద్ర్యంలో ఉన్నాం, మాకు ఇన్ని కష్టాలున్నాయి, వేళకి తిండి లేదు అని బాధపడుతూ సాటి వాళ్ల మీద ఆగ్రహం లేకుండా వారిని అహంకరించి తిరస్కరించక తమతో సమానంగా చూసుకుంటారు. కాబట్టి ఎవరికైనా డబ్బు ఎక్కువైపోయి అహంకారం పుట్టి దానివల్ల వ్యసనములు పుట్టి ఆ వ్యసనములతో పెద్దల్ని గౌరవించకుండా ఉంటే అటువంటి వాణ్ణి కొంతకాలం పాటు వాడి కండకావరం తగ్గేదాకా దరిద్రుణ్ణి చెయ్యాలి. అలా దరిద్రులైతే చిక్కిపోయి తిండి లేక పేదరికంలో ఉన్న కష్టాలు ఏమిటో తెలుస్తాయి గనక అప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. కాబట్టి సంపన్నత్వం అనే కటిక చీకటి నుంచి, గుడ్డితనం నుంచి బయటపారేయడానికి దారిద్ర్యం అంజనం. అంజనం రాస్తే కళ్ళు వస్తాయి, చూపు వస్తుంది. సంపన్నత్వం అనే అంధత్వం పోవాలంటే దారిద్ర్యం అనే అంజనం మీకు పుయ్యాలి. పుయ్యాలిరా, అది పూస్తే అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది. కలవాని సుతులమనుచును కలకంఠుల తోడగూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల క్రొవ్వడగించి బుధుల గలుపుట ఎప్పునన్నాడు ఆయన. మేము డబ్బున్నవాడి కొడుకులం అనుకున్నారా, అక్కడితో సరిపోక మంచి ఉద్యోగం వచ్చిందన్నారా, ఆ తర్వాత శివుడు మీరు లేకపోతే తాండవం చేయలేడని అహంకరించారా, వ్యసనముల పాలైపోయారా, అయ్యి మాలాంటి వాళ్ళం వస్తే ఎదురుగుండా వచ్చి నమస్కరించక కనీసం బట్టలు కూడా కట్టుకోకుండా దిగంబరంగా ఈ పవిత్రమైన మందాకిని నదిలో జలక్రీడలాడతారా, మూర్ఖులారా, ఇదే మీకు నా శాపం, మీకున్న కొవ్వు అణిగిస్తాను, మిమ్మల్ని బుధుల్లో కలుపుతాను. బుధులలో కలుపుట అంటే, బుధులంటే పండితులని ఒక అర్థం. మీకు అహంకారం పోయి మళ్ళీ పండితులై అప్పుడు జ్ఞానం పొందండి. రెండోది బుధులు అంటే దేవతలు. మీరిప్పుడు భూలోకంలో పడి కూలి ఈ అహంకారం పోయాక, కొంతకాలం పోయాక తిరిగి దేవతలు అవ్వడం న్యాయం. కాబట్టి ముందు మీకున్న అహంకారం తొలగాలి, తొలగిన తర్వాత అప్పుడు మిమ్మల్ని దేవతలుగా మార్చాలి, పండితులుగా మార్చాలి అనుకుని వారి కేసి తిరిగి, ఇంకా అప్పటికైనా బుద్ధి వస్తుందేమో అని కొంచెం సమయం ఇచ్చాడు, అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు. అందుకని ఏమన్నాడు, ఓరి మేరలు స్త్రీ మదాంధులరు గావున భూలోకంబున అర్జున తరువులై నూరు దివ్య వర్షంబులుండుండట మీద గోవింద చరణారవింద పరిస్పందంబున ముక్తులరై నారాయణ భక్తులరై పరమసాధుభావ శ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులరై ఎదురునాదు వాక్యము కథనన్ అన్నాడు ఆయన. ఓరి మీరిద్దరూ స్త్రీలతో కూడి మదంతో కన్ను మిన్ను కానుక గుడ్డి వాళ్ళు అయిపోయారు, కాబట్టి మీరిద్దరూ భూలోకంలో జంట మద్ది చెట్లై పుట్టండి, పక్క పక్కనే జంటగా మద్ది చెట్లై పుట్టండి. ఒకరోజు రెండు రోజులు కాదు, 100 దివ్య సంవత్సరాలు ఉండండి. అలా 100 దివ్య సంవత్సరముల పాటు ఆ జంట మద్ది చెట్లై ఎండకెండిపోతూ, వానకి తడిసిపోతూ, దుర్మార్గులైన వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు చాకులతో కత్తులతో మిమ్మల్ని కోసి ప్రేమ చిహ్నాలు చెక్కుతూ ఉంటే, పేర్లు చెక్కుతూ ఉంటే, అప్పుడప్పుడు ఏనుగుల్లాంటివి వచ్చి మిమ్మల్ని రాపాడిస్తూ ఉంటే, శరీరం మీద ఉన్న చర్మం అంతా చీరి